మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వివేకు జామున జరుగుతున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ధ్యానంలో, వాక్య ధ్యానంలో మేము పాల్గొనబోతూ ఉండగా మా జీవితాలకు ఏది అవసరమో, ఏది మా జీవితాలకు మేలుకరమైనదో, ఏ హెచ్చరిక హితవు మా జీవితాల క్రమశిక్షణకు అవసరమో, ఆధ్యాత్మికమైనటువంటి పరిపక్వతలోనికి, ఆత్మీయ మెట్టులోనికి ఎక్కడానికి ఏ ఆలోచనలు అవసరమో ఆ ఆలోచనల చేత మమ్మలను నింపమని హెచ్చరిక వచ్చినప్పుడు ఆ హెచ్చరికకు లోబడి అదే విధంగా ప్రవర్తించున్నట్లు మీరు సహాయం చేయమని మీకే అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి గొప్ప నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని చూన్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం లేఖన ఆధారంగా. గతించిన కాలమే చాలును మూలవచనాన్ని మనం చదువుకుందాము. అపోస్తలుడైన పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి 3 వచనాలు చదువుకుందాం. పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకోవచ్చు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఈ చదవబడినటువంటి లేఖనంలో 3వ వచనంలో ఆ పితృభక్తుడు చెప్పదలుచుకున్నటువంటి సంగతిని కొనసాగింపులో మాట్లాడుతూ పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఈ రాయబడిన మూల వచ్చిన వాక్యంలో గమనించినప్పుడు అన్యజనులకు ఇష్టాలుంటాయి. ఆ అన్యజనుల ఇష్టాలు దైవిక సంబంధమైనవి కావు. ఆ అన్యజనుల ఇష్టాలు నెరవేర్చుకునేటట్లు, లేకపోతే మనము అన్యజనుల కోరికలు నెరవేర్చేటట్లు అని ప్రస్తావించడంలో ఉద్దేశం ఏంటంటే, మనము దేవుని బిడ్డలుగా ఉన్నవారుగా, అంటే భూమి మీద అన్యజనులు అనే మాటకు అర్థం మనం చూస్తే పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి అన్యజనులు అనే భావన ఏమన్నారంటే, ప్రభువును ఎరగని వారు, ప్రభువును కలిగి ఉండని వారు అన్యజనులు. అది ఆ పుట్టు క్రైస్తవులుగా పుట్టినటువంటి వారిలో ఉన్నారా, మరి ఎక్కడున్నారా, ఎక్కడున్నా సరే కూడా ప్రభువును ఎరగని వారు, ప్రభువును వ్యక్తిగతంగా రక్షకునిగా అంగీకరించని వారు, లోక ఆచారముల చొప్పున, లోక పద్ధతుల చొప్పున, లోక మర్యాదల చొప్పున బ్రతికేటటువంటి వారు, వీళ్ళందరూ కూడా అన్యజనుల కోవలోనికి, కేటగిరీలోనికి వచ్చేస్తారు. అయితే మనము పేతురు భక్తుడు రాస్తున్నట్లుగా పోకిరి చేష్టలు, దురాశలు, మనసుకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుట, అల్లరి చిల్లరి చేష్టలతో, అదుపు లేనటువంటి జీవన విధానంతో బతికేయటము, ఆశ కలిగి ఉండటం తప్పు కాదు కానీ దురాశలు కలిగి ఉండటం, అక్రమంగా ఎదుటి వారిది కలిగి ఉండాలని కోరుకోవటము, తరువాత శరీరాన్ని మత్తులో జోగటానికి ఈ భూమి మీద ఏవైతే మత్తును కలిగించే పదార్థాలు ఉంటాయో వాటిని అలవాటు చేసుకోవటం, వాటితో బానిసైపోవటం, ఇంకా క్రమశిక్షణ లేనటువంటి రీతిలో అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, తాగుబోతులు, విందులు, చేయదగినటువంటి విగ్రహ పూజలు, ఇవన్నీ చేయటానికి ఇంకా ఇవి ప్రస్తావించనటువంటివి కూడా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అన్యజనులు ప్రవర్తించే ప్రవర్తన, అన్యజనుల ఇష్టాలు నెరవేర్చుకునేటటువంటి ప్రవర్తన, చాలాసార్లు లోకంలో కొన్ని మర్యాద కొరకు పాపంలో కొనసాగాలి అనేటటువంటి విధానాలు ఉన్నాయి. అలాంటి విధానాల్లో కూడా మనము ఏమాత్రము పాలు పంపులు పొందటానికి వీలు లేదు. అన్యజనులు కాదు, మనము దేవుని జనాంగము, దైవ జనాంగం మనము. అన్ని జనాంగానికి దైవ జనాంగానికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ రోజున ఈ వ్రాయబడిన మనం చదువుకున్నటువంటి పేతురు మొదటి పత్రిక 4:3 మనం గమనించినప్పుడు దాని సారాంశం అక్కడ అంటున్న మాట, చివరిలో అంటున్న మాట, గతించిన కాలమే చాలును. అన్యజనులుగా బతికినటువంటి దినాలు, పాపంలో జీవించిన దినాలు, క్రమం లేకుండా జీవించిన దినాలు, త్రాగుబోతులుగా వ్యసనపరులుగా దుర్వ్యసనాలు దుర్భ్యాసాల్లో బతికినటువంటి దినాలు, అవి మనము ఎంతకాలం జీవిస్తూ వచ్చామో, ఎంత జీవితాలను పాడు చేసేసుకున్నామో, ఎంత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయామో, ఎంత దైవ వ్యతిరేకులుగా మారిపోయామో, ఎంతగా లోకంతో స్నేహం చేస్తున్నామో, ఈ సంగతులన్నిటి విషయాల్లో చూసినప్పుడు ఒకసారి మనం జీవిస్తున్న కాలం, మనం నడుస్తున్నటువంటి మన ఆయుష్కాల దినాలు అవి దేవునికి అయిష్టంగా, మన జీవితాన్ని ఆరోగ్యాన్ని పాడు చేసే విధంగా, సత్సంబంధాలను సత్సహవాసాలను దూరం చేసేవిగా ఉన్నప్పుడు, ఉన్నపాటున మన యొక్క ఆ నీచ స్థితిని, ఆ స్వభావాన్ని, ఆ పరిస్థితిని అంతటిని కూడా ఉన్నపాటున మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని, చేసినంతకాలం చేశాను, అనుభవించినంతకాలం ఆ పాపాన్ని చెడుతనాన్ని అనుభవించేశాను, ఇక చాలు అనే నిర్ణయం తీసుకోవటం మనుషులుగా, ముఖ్యంగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనుషులుగా మనము గ్రహించి ఉన్నపాటున మళ్ళుకున్నప్పుడు మనం దేవుని బిడ్డలుగా ఉంటాము, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారుగా ఉంటాము. ఎప్పుడైతే దేవుని ఇష్టాన్ని నెరవేర్చగలుగుతుంటామో అప్పుడు మనము పరిశుద్ధులుగా ఉంటూ దైవరాజ్యమునకు వారసులు అవుతాము. అందుకని ఈరోజు మనము ఈ ఆలోచన చేద్దాం, గతించిన కాలం చాలు. చాలా మందిలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది, మనుషుల్లో అసంతృప్తి. అసంతృప్తి అనేది ఏ విషయానైనా సరే ఇంతవరకు చాలు అని అనలేనటువంటి స్థితికి తీసుకుని వెళ్తుంది మానసికంగా ఆలోచించినప్పుడు అసంతృప్తి. ఈ అసంతృప్తి భావన మనిషిలో ఉన్నంత కాలము ఈ లోకాన్ని అనుభవించే విషయంలో సంతృప్తి ఉండక ఇంకా పాపంలోనికి, ఇంకా దుష్టత్వంలోనికి, ఇంకా ఆ దుష్టత్వం తాలూకు అలవాట్లను అనుసరించడం ద్వారా వచ్చినటువంటి శరీర బలహీనతలు, భ్రష్టత్వం, ఇవన్నిటినీ మనం చూస్తూ ఉంటాం. గమనించవలసిన ఒక సత్యం, ఈ విషయాన్ని ధ్యానించడానికి ముందు మనం గమనించవలసిన ఒక సత్యం ఏంటంటే, గతించిన కాలము చాలునడే విషయంలో మనం గ్రహించవలసిన కొన్ని సంగతులు ఏంటంటే, ప్రతి కాలాలు, ఈ భూమి మీద ఉన్న కాలాలన్నిటినీ కూడా, సమయాలన్నిటినీ కూడా తండ్రి ఆయన స్వాధీనంలో ఉంచుకున్నారు. ఈ సృష్టినంతటిని నిర్మించిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు కాలాలను సమయాలను ఆయన స్వాధీనంలోనే ఉంచుకున్నారు. ఆయా ఋతువులు, ఆయా కాలాలు, ఎప్పుడు వర్షాలు పడాలో, లేకపోతే ఎప్పుడు వేసవి రావాలో, ఎప్పుడు చలికాలం రావాలో, లేకపోతే ఎప్పుడు మేఘాలు వర్షించాలో, ఎప్పుడు భూమి సస్యశ్యామలం అవ్వాలో, భూమి తన ఫలసాయాన్ని మనకి ఎప్పుడు ఇవ్వాలో, వీటన్నిటినీ కూడా సృష్టికర్త అయిన దేవుడు, ఈ సూర్యచంద్ర నక్షత్రాదులను నిర్మించిన దేవుడు, మనలను నిర్మించిన దేవుడు, మనలో తన జీవవాయువును ఉంచినటువంటి దేవుడు, మనలను తన కనుదృష్టితో కొనసాగింప చేస్తూ మన ఆయుష్కాలాన్ని కొనసాగింప చేస్తున్న దేవుడు కాలాలను సమయాలను తన స్వాధీనంలో ఉంచుకున్నారనే సంగతి ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఎందుకనంటే కాలాలు సమయాలు ఆయన స్వాధీనంలో ఉంచుకున్నారంటే మరొక అర్థము, ఆయనకు ఒక క్యాలెండర్ ఉంది, దేవుని యొక్క ఒక కాలమానం ఉంది, దాని చొప్పుననే మనల్ని నడిపించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటారు. మనమైతే ఈ భూమి మీద ఇంగ్లీష్ క్యాలెండర్లని, తెలుగు క్యాలెండర్లని, లేకపోతే గ్రీకు క్యాలెండర్లని, యూదుల క్యాలెండర్లని, ఇలాగా చాలా క్యాలెండర్లు మనకు మనంగా ఏర్పరచుకుంటాం. ఒకటవ తారీఖు జనవరి 1 నుంచి ఇదైతే యూదుల క్యాలెండర్ చొప్పున ఒక క్యాలెండర్ అయితే ఇవన్నీ ఇప్పుడు చెప్పడానికి అప్రస్తుతమే, కానీ కాలాలు సమయాలు తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. అందుకని ఆయా ఋతువులను ఆ కాలాలను కూడా మనం మార్చలేము, మనం మార్చలేము, ఆయన స్వాధీనంలో ఉన్నాయి అన్నీ కూడా. అయితే ఆయన బిడ్డలుగా మనం గమనించినప్పుడు, ఆయన బిడ్డలుగా మనం ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని, ఆయన హృదయాన్ని ఎరిగిన వారుగా ఉంటామో. ఈ మాటకు వచ్చినప్పుడు అపోస్తలుని పౌలు భక్తుడు మాత్రమే ధైర్యంగా చెప్పారు చాలాసార్లు, నేను దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడను, దేవుని చిత్తములోని సంకల్పాన్ని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉన్న వచనాల్లో జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తాను కలిగి ఉన్నటువంటి సంకల్పాన్ని, చిత్తాన్ని అపోస్తలుడుగా నాకు తెలియజేశాడు, ఆ ఆధిక్యత నాకున్నది అన్నారు. ఆ తదుపరి అనేకులైన అపోస్తలులకు దేవుడు ఆయన చిత్తాన్ని బయలుపరిచారు అన్నట్లుగా మనం చూస్తాము దేవుని లేఖనాల్లో. కనుక దేవుడు తన కాలాలను సమయాలను తన ఆధీనంలో ఉంచుకున్న దేవుడు తన బిడ్డలుగా ఉన్నవారు ఉన్న పరిస్థితిలో కాలాలను సమయాలను ఒకవేళ మార్చవలసి వస్తే, లేకపోతే ఆపవలసి వస్తే, లేకపోతే ఆజ్ఞాపించవలసి వస్తే, దేవుడు నిశ్చయంగా వారి పక్షంగా నిలబడి ఏవైతే మారవు అనుకుంటామో అటువంటి వాటిని కూడా ఆయన మన కొరకు, ఆయన నామ మహిమార్థం కొరకు, తన బిడ్డలైన తన జనాంగమైన దైవ జనమైన మనకు మేలును దీవెనను కలిగించడానికి కొన్ని మార్లు అన్ని జనులు దేవుని బలాన్ని పరాక్రమాన్ని గొప్పతనాన్ని ప్రేమను తెలుసుకోవటానికి ఆయన కాలాలను సమయాలను కూడా కొన్నిసార్లు మార్చుతారు. మోషే ప్రార్థించినప్పుడు, యెహోషువ ప్రార్థించినప్పుడు ఎన్నో అద్భుతాలు జరిగాయి, అసాధ్యములు అనుకున్నవి సుసాధ్యములు చేయబడ్డాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆ గలిలయా సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్న ఆ మాటల్లో ధన్యతల తర్వాత కొనసాగింపుగా 6, 5, 6, 7 అధ్యాయాల్లో మాట్లాడిన మాటల్లో ప్రభు ఒక మాట అంటారు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఎప్పుడు మనము రకరకాలైనటువంటి చింతల్లో పడిపోతూ ఉంటాం, చీకులో వేదనలో పడిపోతూ ఉంటాం, అనవసరమైనటువంటి ఆలోచన చేస్తాం, మనసు నిండుగా నిండిపోయేటంతటి ఒత్తిడిగా ఆలోచిస్తూ ఉంటాం, ప్రభు అంటూ ఉన్నారు రేపటిని గురించి చింత పడద్దు, 6:34, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలు. మనం గనక చింతపడుతూ ఉంటే ప్రతిరోజు కూడా మనము ఆ కీడును గూర్చి ఆలోచిస్తూ, కీడును గూర్చి చింతపడుతూ, ఏది జరిగిపోతుందో నా జీవితంలో అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటాం. అందుకని ఏనాటి కీడు ఆనాటికి మన యొక్క అవిధేయత వల్లనే తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం మనం. దేవుడు ఎప్పుడూ కూడా మన జీవితాల మీదకి కీడును అనుమతించరు. చాలాసార్లు మనుషులు ఈ కీడు విషయమై చాలా కథలు సృష్టించుకున్నారు భూమి మీద. నల్లపిల్లి ఎదురొస్తే కీడు, భర్త లేనటువంటి చనిపోయినటువంటి స్త్రీ, వైధవ్యం ఉన్న స్త్రీ ఎదురొస్తే కీడు, తుమ్మితే కీడు, తగ్గితే కీడు అని సృష్టించుకున్నారు మనుషులు కృత్రిమమైనటువంటి తుచ్ఛమైన ఆలోచనలతో. కానీ అది గమనించాల్సింది ఏంటంటే మన యొక్క దుష్ట ప్రవర్తన ద్వారా, చెడు ప్రవర్తన ద్వారా విచ్చలవిడి స్వేచ్ఛా బతుకు బతకాలనుకున్నందు వల్లనే మనము కీడులకు గురైపోతున్నాం స్వయంకృత అపరాధంతో. అది ప్రభువు ఎరిగిన వారుగా మీరు చింతపడద్దు, దిగులు పడద్దు, చీకులొద్దు, ఏనాటి కీడు ఆనాటికి చాలు అంటే మన అవిధేయత వల్ల మనం తెచ్చుకునే కష్టాలు చాలు, ఇంకా వద్దు అని ప్రభు హెచ్చరిక చేస్తున్నారు. అందుకనే ఏదైనా మనలో అవిధేయత కొనసాగుతూ ఉంటే ఆ అవిధేయతకి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఈరోజు మన ధ్యానాంశంగా ఉంది. గతించిన కాలమే మనకు చాలు అని మన యొక్క జీవితము ఉదయం అలారం పెట్టుకొని లేచిన దగ్గర నుంచి మరలా పడకకు వెళ్లే వరకు కూడా మన జీవితంలో దొరులుతూ వస్తున్న అనేక సంగతులను మనం గమనించినప్పుడు చాలా విషయాలకు మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. చాలా విషయాలు మనకు నష్టం కలిగించేవి, కష్టం కలిగించేవి, మనలను బలహీనపరిచేవి, మనలకు పరువు తక్కువగా చేసే కార్యాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి విషయాల్లో కొన్నిసార్లు కార్యాలు ఉండకపోవచ్చేమో కానీ తొందరపాటుతో మనలో ఉన్న ఈ జిహ్వ నాలుక తొందరపాటుతో మాట్లాడే మాటల వల్ల ఎంతో మంది గాయపరచబడుతున్నారు, కొంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అందుకని చాలా మార్లు మనము దేవుని యొక్క అనంత జ్ఞానాన్ని, దేవుని యొక్క ఈ కాలములను సమయములను నిర్వర్తించేటటువంటి మానవ మేధస్సునకు అందనటువంటి దైవిక జ్ఞానాన్ని గురించి మనం అర్థం చేసుకోకుండా చాలాసార్లు దేవుడు మన ఎడల చేయబోయే కార్యాల విషయాల్లో కూడా ఆయన చేయగలడో చేయలేడో, ఆయన ఈ కార్యం చేయటానికి సమర్థుడో కాదో అని మనం చాలాసార్లు సందేహపడతా ఉంటాం. రాజుల రెండవ పుస్తకాన్ని గమనించినప్పుడు రాజుల రెండవ పుస్తకం 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో మనం గమనించినప్పుడు ఇక్కడ హిజ్కియా రాజు యెషయా ప్రవక్తను సూచన అడుగుతూ ఉన్నాడు దేవుని దగ్గర నుంచి, నాకు సూచన కావాలని. 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా, స్వస్థత దేవుడిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు మనము ఎప్పుడూ కూడా గమనించాలి, మన సత్యవేద గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా క్యారెక్టర్స్ ను ప్రభు మన కొరకు రాయించి పెట్టారు, వారి జీవిత చరిత్రను రాయించి పెట్టారు. వారి జీవితంలో దేవుని నమ్మిన విషయాల్లో, దేవుని విశ్వసించిన విషయాల్లో, దేవుని మాటకు లోబడిన విషయాల్లో మనం గమనించినప్పుడు వారు ఎంత విధేయత చూపారో, వారి జీవితంలో ఎన్ని ఆధిక్యతలు ఉన్నప్పటికీ కూడా వారు సంపదలు కలిగి ఉన్నవారుగా, కోట్లకు పడగలెత్తినటువంటి వారుగా ఉన్నప్పటికీ, ఎన్నో సంపదలు కలిగినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్ ప్రత్యక్షత వాళ్ళు కలిగినప్పుడు నేల మట్టుకు వంగిపోయి, నేల మట్టుకు తగ్గించుకొని వినయం విధేయతతో లోబడి దేవుని మాట వినేవారు, లక్ష్య పెట్టేవారు, దేవుని శక్తిని ప్రశ్నించకూడదు. కుమ్మరిని రూపింపబడేటటువంటి పాత్ర ప్రశ్నించడానికి లేదు. కుమ్మరి తన ఇష్టం వచ్చినట్లు పాత్రలను తయారు చేసి వాటిని వాడుకుంటాడు, వాటిని అమ్ముతాడు, తన చిత్తం చొప్పున రూపిస్తాడు. మనం ప్రశ్నించడానికి ఎవరు మనం? అందుకని ఎప్పుడైనా ప్రభు ఒక మాట చెప్పారంటే అది కూడా దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారా చెప్పారంటే అవి నిశ్చయంగా జరుగుతాయన్న సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా నేను ప్రభు నన్ను నమ్ముకున్నటువంటి దినాల్లో నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వేల అనుభవాలు దేవుని సన్నిధిలోంచి నేను పొందుకున్న అనుభవాలు, కేవలం విశ్వసించి పొందుకున్న అనుభవాలు. కొన్ని దినాల్లో రేపటికి ఏమీ లేవు, తినటానికి రైస్ కూడా లేవు అనుకున్న దినాల్లో కూడా తెల్లవారేసరికి ఒక తినటానికి ఒక పూటకు లేని స్థితిలో నుంచి కనీసం 10 బియ్యం మూటలు కొనుక్కునేటంతటి స్థితిని 2వ పూటకే కలిగించేవారు. భౌతిక సంగతులని కాదు, ఎన్నో విషయాలు, అన్ని రీతులుగా ఆత్మ సంబంధమైన అనేక సంగతులు. చాలాసార్లు మనము ప్రభువును సూచనలు అడగటం మానాలి, నమ్మాలి అంతే. కానీ ఇక్కడ యెషయా ప్రవక్త చెప్పినటువంటి జరగబోయే సంగతిని, జరగబోయే స్వస్థతను గురించి చెప్పినప్పుడు హిజ్కియా సూచన అడిగాడు. ఏమని అడిగాడు? 9వ వచనం, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా, నీడ 10 మెట్లు ముందుకు నడిచను కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా అని అన్నారు. అంటే కాలములు సమయములు దేవుని ఆధీనంలో వశంలో ఉండగా హిజ్కియా దేవుని నమ్మునట్లు, దేవుని మాట నమ్మునట్లుగా అక్కడ ఒక సూచనను, ఇలా జరిగితే నువ్వు నమ్ముతావా అని అన్నారు. అందుకు హిజ్కియా అంటున్నాడు, నీడ 10 మెట్లు ముందటికి నడుచుట అల్పము, కానీ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. అంటే ముందుకు కొనసాగటం అనేటటువంటిది అది నిరంతరాయమానంగా సృష్టి క్రమంగా దైవిక నిర్ణయంలో జరిగిపోయేటటువంటిది. కానీ ఆయన ఏమన్నాడంటే 10 మెట్లు వెనకకు రావాలి, అంటే స్తంభించటము, కాలము స్తంభించి మళ్ళా గడియారం వెనక్కి వెళ్ళాలి. దేవుని క్యాలెండర్లో ఉన్నటువంటి ఆ సమయాన్ని వెనక్కి జరిగినట్లయితే 11వ వచనం, ప్రవక్తకు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేశాను. అటువంటి సూచనలో కనపడుతుంది ఏంటంటే ఒక పొందబోయే స్వస్థత నిమిత్తమై ఆ మాట దేవుడు ఇచ్చారు అని చెప్పిన తర్వాత అది జరుగుతుందో లేదో అని సూచన అడగటం. ఈ దినాల్లో మనము దేవుని ఎరిగిన బిడ్డలుగా, దేవుని నమ్ముతూ విశ్వసిస్తున్న బిడ్డలుగా మనం ఎప్పుడూ కూడా దేవుని కార్యాలను అనుమానించటం చేయకూడదు. గతించిన కాలమే చాలు అనే విషయంలో మనం గమనించినప్పుడు దేవుని పరిశుద్ధాత్ముని దుఃఖపరిచేటటువంటి జీవిత విధానం మనలో ఎక్కడున్నా సరే మనము దేవుని మాట మనకు హెచ్చరిక వచ్చినప్పుడు ఉన్న పాటున దిద్దుబాటు చేసుకోవడానికి ఇష్టపడాలి, వెంటనే మళ్ళుకోవాలి. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కోరక్కక ఎన్న సత్యము గాని పాపము లన్నీ మోపుగ వీపు వేయబడి యున్ననిదే నడలేక తోట్రిలు సున్నవాడను నన్ను దయగను. ఉన్న పాటన వస్తున్నాను ప్రభువా అని ప్రభు దగ్గరికి రావాలి. ఎప్పుడైతే అలాంటి స్థిరమైనటువంటి దృఢమైనటువంటి మార్పు నిమిత్తమైన మళ్లింపు మనలో జరుగుతుందో ప్రభు ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తారు, పరిశుద్ధాత్ముడు ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తారు. మనము ఈ గతించిన కాలమే చాలు అనటానికి మనలో ఒక దృఢమైన నిశ్చయతను, దృఢమైన తీర్మానమును, దృఢమైన అవగాహను కలిగించడానికై కొన్ని లేఖనాల ఆధారంగా నా ముందున్నటువంటి మిగిలిన సమయంలో మీకు కొన్ని విషయాలు తెలియచేయాలని ఆశపడుతున్నా. మొదటిదిగా ఎఫెసీ పత్రిక 2:2-5 వచనాల్లో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, మునుపు వారు కడమ వారు అని అంటూ చాలా పోలికలు చెప్తూ వచ్చారు. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. మునుపు అంటే గడిచినటువంటి దినాల్లో, పూర్వకాలలో మునుపు మీరు ఇట్లా నడుచుకున్నారు, ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నారు. దేవుని బిడ్డలకు ఒక ధర్మం ఉంది, ప్రపంచానికి ఒక ధర్మం ఉంది. గతంలో ప్రపంచంలో బతుకుతున్న మనం, లోకంలో బతుకుతున్న మనం ప్రపంచ ధర్మాన్ని అనుసరించాం. ఎప్పుడైతే ప్రభువులోకి వచ్చామో అప్పుడు మనము ప్రభువారి ధర్మాన్ని, ఆయన మాటను, వాక్కును అనుసరించి బతుకుతున్నాం. ఇంకా బతకకుండా ఉంటే, ఒకవేళ బ్రతుకుతున్నామనే నమ్మికలోనికి వచ్చిన తర్వాత కూడా లోకాన్ని విడిచిపెట్టలేని వారిగా ఉంటే, ఆ పాత జీవితపు తాలూకు రోత అనుభవాలు ఇంకా వెంటాడుతూ వస్తూ ఉంటే, కొన్నిసార్లు రహస్యంగా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేటటువంటి ఆలోచనలు చేస్తూ ఒకవేళ రహస్యంగా అనుకుంటుంటే, ప్రభువునకు మరుగైనది ఏది లేదు. మనుషులను మనం కనపడకుండా ఏమైనా చేస్తామేమో కానీ దేవుని దృష్టిని మనము ఎన్నడూ కూడా తప్పించుకోలేము. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నామకార్థ జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే గతించిన కాలం చాలు. వ్యసనాలను తిరిగి తెచ్చుకొని బతకాలనుకుంటే, ఆ శరీర ఆనందాన్ని మరలా తిరిగి పొందుకోవాలని అనుకుంటున్నట్లయితే గతించిన కాలం చాలు అని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఏమంటున్నారంటే, వారితో కలిసి మనమందరము శరీరము యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారని ఈ లేఖన భాగాలను చూసినప్పుడు, కడమవారిగా మునుపటి ప్రవర్తనను విడిచిపెట్టునట్లు ఆత్మానుసారులుగా నడుచుకోవాలి. అనగా పూర్వము నేను దోషకుడును, హింసకుడును, హానికరుడను అని తన గత జీవితం గురించి పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో చెప్పినట్లుగా, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్తున్నట్లుగా, మనము మునుపటి వారుగా కాకుండా కడమ వారిగా, అనగా ఈ రోజున ప్రభువును ఎరిగిన వారిగా, నమ్మిన వారిగా, రక్షింపబడిన వారిగా, పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన వారిగా, అనేకులను దైవరాజ్యమునకు ఆకర్షించేటటువంటి దీపస్తంభాలుగా మనము చేయబడిన తరువాత ఇంకా మునుపటి స్థితి, మునుపటి పరిస్థితులు మనలో ఉంటే వాటిని అనుసరించడానికి గతించిన కాలం చాలు. ఆ తర్వాత ఎఫెసు పత్రిక 4:17-24 చూసినప్పుడు అన్యజనుల వలె కాకుండా నవీన స్వభావాన్ని ధరించుకోవాలంటున్నారు. 17 కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుతున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తనలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుంచి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారునయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకున్నది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును చేర్చుకుని వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడుపోవు మీరు ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన శక్తి భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే నవీన స్వభావాన్ని ధరించుకుంటామో అప్పుడు మనలో ప్రాచీన స్వభావం చచ్చిపోతుంది. ప్రాచీన స్వభావం ఎప్పుడు తిరిగి తలెత్తడానికి వీల్లేదు. ఆ ప్రాచీన స్వభావాన్ని మనము తిరిగి తెచ్చుకోవటానికి కుక్క వాంతికి తిరిగిన దానితో సమానమని మాట్లాడుతున్నారు. అందువల్ల మరొక గతించిన కాలమే చాలును, గతించిన దినాలే చాలు, గతించిన పాపం చాలు ఇక పరిశుద్ధతలోకి రావాలనే విషయాన్ని బలపరిచే మరొక వచనం రోమపత్రిక 13:12-14 మనం గమనించినప్పుడు ఆయన అంటున్నారు, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలను ధరించుకోవాలి. అనగా క్రీస్తు వారిని ధరించుకోవాలి. క్రీస్తు వారి స్వభావ స్వరూపాలు మనలో ఏర్పడాలి. క్రీస్తు వారి పోలిక గుణలక్షణాలు మనలోకి రావాలి. మనల్ని లోకం చూసినప్పుడు క్రీస్తు వారు కనపడాలి, మనం మరుగైపోవాలి. గొప్ప గొప్ప దైవజనులు చూసినప్పుడు వారు లేఖనానుసారంగా జీవించే విషయంలో ఏ విధమైన పరిస్థితులైనా ఎదుర్కొన్నారు, ఏ విధమైన పరిస్థితులైనా వారు తాళుకున్నారు, నిలబడ్డారు. యోబు భక్తుల జీవితాన్ని చూస్తాం, పౌలు భక్తుల జీవితాన్ని చూస్తాం, ఆది అపోస్తులందరూ కూడా క్రీస్తు ప్రభు వారి పునరుత్థానాన్ని ధైర్యంగా చాటే విషయంలో రకరకాలుగా హతసాక్షులై చనిపోయారు. వారు ఈ రోజున వారు వేసినటువంటి ఒక దృఢమైనటువంటి పునాది మీద మన జీవితాలు కట్టబడుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడూ కూడా సాయుధులుగా ఉండాలి. పోలీస్ SFJ సాయుధ దళాలుగా ఎప్పుడు విధులు నిర్వర్తించేటటువంటి రక్షక భటులు, లేకపోతే రకరకాల విధులు నిర్వర్తించేటటువంటి వేరే ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వారి విషయాల్లో కూడా మనందరం కూడా వెల్ ఎక్విప్డ్గా ఉండాలి. దైవిక సంబంధమైన వాక్య సత్యాలను ఆయుధాలుగా కలిగిన వారుగా, అన్నిటినీ మించి దైవ వాక్యపు సారాంశమై ఉన్నటువంటి ప్రేమను ధరించుకున్న వారిగా మనం ఉండాలి. ఈ రోమపత్రిక 13:12-14 చూసినప్పుడు రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది, కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడా ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేస్తలను లేకయు, కలహమైనను మత్తరమైనను లేకయు పగట యందు నడుచుకుంటు. కాబట్టి ఈ 14 వరకు ఉన్న వచనాల ఆధారంగా మనము తేజో సంబంధమైన యుద్ధోపకరణగా మహిమను ధరించుకోవాలి, వెలుగును ధరించుకోవాలి. మహిమాయుతమైనటువంటి దైవికమైనటువంటి ఆయుధాలను ధరించుకోవాలి, యుద్ధోపకరణాలు. మనము ఎప్పుడూ కూడా గమనించండి, పరిశుద్ధులుగా ఉన్నటకై పిలువబడ్డామని గుర్తించి పాపములు ఒప్పుకొని పరిశుద్ధుల గుంపులో మనం చేరి ఎప్పుడు జీవించడం ఆరంభించామో ఆరంభించిన నాట నుండి ప్రభు రాకడ వరకు లేదా మన పోకడ వరకు కూడా ఎప్పుడూ కూడా క్రైస్తవ జీవితం అంటే అది పోరాటమే, పోరాటమే. నేను SFJ నుంచి, ముఖ్యంగా వ్యవస్థాపకులైనటువంటి యవన సేవకులైన మహేష్ గారి నుంచి, తదితర లీడర్స్ నుంచి నేను స్ఫూర్తి పొందుతూ ఉంటాను. ఏమిటా స్ఫూర్తి పొందటం అంటే, ఎప్పుడూ కూడా విశ్రాంతి పొందడానికి ఇష్టపడరు. రకరకాలైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తూ, గూగుల్ మీట్లు లేకపోతే ఇలాంటి సమావేశాలు నిర్వర్తిస్తూ, ప్రభువును నమ్ముకున్న ప్రభువులోకి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బలపరుస్తూ, ఏ విధంగా వారిని ప్రోత్సహించాలి, ఏ విధంగా వారిని ఆత్మీయతలో నిరంతరం కొనసాగింపు చేయాలని కృషి చేస్తూ ఉంటారు. అందుకనే మనం ఈ వెలుగు సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ కూడా అపవాది ఎవరిని మృంగుదనా అని వాడు పొంచి ఉంటాడు, పొంచి ఉంటాడు. మనం సంరక్షించడానికి దేవుడు మనపై తన కృపను ఎప్పుడు ఆవరించి తన కనుదృష్టితో మనల్ని కాచి కాపాడుతూనే ఉంటాడు. కానీ అపవాది కూడా సిద్ధంగానే ఉంటాడు. వాడు మన హృదయంలో ఉండేటటువంటి స్వభావాన్ని గుర్తిస్తాడు. వాడు మన స్వభావంలో మార్పులు వచ్చేస్తున్నాయి దేవునికి వ్యతిరేకంగా అనుకుంటే మనల్ని చంపేటకు చూస్తాడు, మనం హతమార్చడానికి చూస్తాడు, దేవుని నుంచి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తాడు. ఆ స్పృహ మనకు ఉండాలి. మనం ఎప్పుడు పోరాట యోధులుగా, మోకాళ్ళ అనుభవంతో ప్రార్థనా యోధులుగా నిరంతరం కొనసాగాలి. అందుకే ప్రభువును ధరించుకోవాలి, క్రీస్తు వారిని ధరించుకోవాలి, క్రీస్తు వారి సారూప్యతలోనికి మనం పూర్తిగా మార్చబడాలి. ఆ తర్వాత నాలుగవదిగా వచనం కొలస్సీ పత్రిక 3:5-10 చూస్తున్నప్పుడు మనము నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. దినదినము నూతన పరచబడుతుంటాం మనం. రక్షణ అనేది కూడా మనం గమనించినప్పుడు చాలా మంది మరి తెలియక మాట్లాడుతూ ఉంటారు అనుకుంటాను నేను. అదేంటంటే రక్షింపబడ్డావా అనే మాట మాట్లాడతాను. రక్షణ అనేటటువంటిది అది ఒకసారి రక్షింపబడి తర్వాత విడిచిపెట్టబడేది కాదు. రక్షణ అనేటటువంటిది మనకి ఎప్పుడూ కావాల్సిందే. తల్లి గర్భంలో ఒక పిండం ఏర్పడితే అది ఏర్పడిన పూట నుండి కూడా ఆ బిడ్డగా రూపొందింపబడి భూమి మీదకి జన్మించిన తర్వాత నుంచి చనిపోయే వరకు కూడా ఒక వ్యక్తికి రక్షణ అవసరమే. భౌతికంగా రక్షింపబడుతున్నటువంటి మనము, అదేవిధంగా నూతన పరచబడుతున్న మనము ఎప్పుడూ కూడా రక్షణ అనేది మన జీవితంలో కొనసాగేటటువంటి విషయం. అదేవిధంగా మనము ఆ స్వభావంలో ఎప్పుడు కూడా నూతన పరచబడేటటువంటి వారుగానే మనం ఉండాలి. అందువల్ల ఆ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. 5వ వచనం నుంచి కావున భూమి మీద ఉన్న మీరు అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశన, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. ఈ వచనాలన్నీ తర్వాత మనం చదువుకుందాం. తర్వాత 5వదిగా చూస్తే తీతు పత్రిక 3:3-5 చూసినప్పుడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధుల సమాజంలో జాయిన్ అవ్వాలి. చాలా మందికి ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు ఏ విధంగా బాప్తిస్మం అనే ఒక పవిత్ర కార్యం ద్వారా మరి జీవితాలు కడగబడిన అనుభవంతోను సమాజం ఎదుట, సంఘం ఎదుట, పరలోకం నుంచి త్రిత్వమయ్యున్న దేవుడు దూతగణముతో కలిసి పండుగ జరుపుకునేటటువంటి ఆ రక్షణ గుర్తైన బాప్తిస్మ కార్యక్రమము విషయాన్ని చూస్తే దాన్ని పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో మొట్టమొదట యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు, ఆ పవిత్రత ఏర్పడినప్పుడు, పాప క్షమాపణ నిశ్చయత కలిగినప్పుడు, దాని గుర్తుగా బాప్తిస్మం పొందిన తరువాత పరిశుద్ధుల సమాజంలో, విశ్వాసుల గుంపులో మనము చేర్చబడతాం. అలా చేర్చబడేటటువంటిది తప్పనిసరిగా కావాలి. ఈ భూమి మీద చాలా మంది ప్రభువుని ఎరిగిన వారిగా, నమ్ముకున్న వారిగా, పరిచర్యలో లేకపోతే సేవలో కొనసాగుతున్న వారుగా ఉండి కూడా పునర్జన్మ సంబంధమైన స్నానం అనేసరికి భయపడేవారు ఉన్నారు ఈ లోకంలో. సంఘాల్లో నేను గమనిస్తూ ఉంటా, బ్రదర్ లేకపోతే సిస్టర్ బాప్తిస్మానికి మీరు మరి సిద్ధపడి ఈ రక్షణానుభవంలోనికి వచ్చారు కదా, మీరు వాక్కు చేత సంధించబడ్డారు కదా, దాన్ని గుర్తుగా బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చి మీరు బలలో చేయివేయాలి కదా, అక్కడతో ఆగిపోకుండా ఆత్మ ఫలములను, ఫలాన్ని మీరు అనుభవించాలి కదా, ఆత్మ కృపావరాలు కలిగి ఉండాలి కదా, ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ దేవునిలో ఆ పరలోకరాజ్య వారసులు కావాలి కదా అని చాలా మార్లు చెప్తే వాళ్ళు బాప్తిస్మ అనుభవంలో రావటానికి చాలా కష్టపడతారు. ఆ విషయమైన రక్షింపబడిన తరువాత భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నటువంటి నామకార్థ క్రైస్తవ బ్రతుకులు ఏమైనా ఉంటే వారు కూడా ప్రశ్నించుకోవాల్సిందే. అదేవిధంగా 6వ విషయం వచనాన్ని ఒకసారి చూద్దాం. ఎహెస్కేలు పుస్తకము గమనించండి, ప్రవచన పుస్తకం 44:6-10 లేదా యెహెజ్కేలు గ్రంథం 44:6-10 గమనిస్తే ఆత్మ సంబంధమైన సున్నతి కలిగి ఉండాలి. యూదులు లేదా దేవుని బిడ్డల ఇస్రాయేల్ ప్రజలు సున్నతి కలిగి ఉంటేనే వారు పరిశుద్ధులుగా ఎంచబడే ఆ ధర్మశాస్త్ర నియమం చొప్పున పాత నిబంధనలో ఆ భౌతికమైన సున్నతి ఉండేది. పురుషుల యొక్క గోప్యాంగ చర్మాన్ని కత్తిరించడం అనేటటువంటిది. అయితే కృత నిబంధనలో మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ కలువరి శిలువ బలియాగం తర్వాత ఆ భౌతిక సంబంధమైన సున్నతిని పౌలు భక్తుడు పూర్తిగా ప్రస్తావించి అది అవసరం లేదు, భౌతికమైనటువంటి ఆచార వ్యవహార కర్మకాండాలకు అవసరం లేదు, ఆత్మ సంబంధమైన సున్నతి కావాలి అనగా పవిత్రత కావాలని కోరుకుంటున్నారు. ఆ వచనాల్లో మనం గమనించినప్పుడు తెలిసేది అదే, ఆత్మ సంబంధమైన సున్నతి అనుభవాన్ని గురించి యెహెజ్కేల్ భక్తుడు పాత నిబంధన దినాల్లోనే రాయించి పెట్టారు. కనుక భౌతిక సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైన సున్నతి కావాలి. యిర్మీయా పుస్తకాన్ని కూడా మనం గమనించినప్పుడు ఇందులో యెహెజ్కేల్ ప్రవక్తతో పాటు యిర్మీయా ప్రవక్త కూడా 16:11-13 రాయించి పెట్టారు. మన పితరుల వంటి దుష్టత్వం మనలో నివసించకూడదు. పితరుల వంటి దుష్టత్వం అన్న చోట వెంటనే పితరుల యొక్క పవిత్రత అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పవిత్రంగా బ్రతికిన వాళ్ళు, నిష్ఠగా నియమంగా బ్రతికిన వాళ్ళు, కేవలం దేవునితోనో అనుసంధానమై దేవునితోనో అనుబంధంతో బ్రతికినటువంటి వాళ్ళు మనం చూస్తాం. అదే సమయంలో భ్రష్టత్వంతో దుష్టత్వంతో బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కనుక మనం ఏంటంటే పితరుల పారంపర్యాచారముల వైపు ఎప్పుడూ చూడకూడదు. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభువారు పాపములను క్షమించి అధికారం కలిగిన వారు, దాని కొరకు కలువరి సిలువలో బలియాగంగా అర్పించబడ్డారు, కలువరి సిలువలో ఆయన యవన పవిత్ర శ్రేష్ఠ రక్తాన్ని ఒక నూతన నిత్య నిబంధన రక్తంగా చిందించారు, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నటువంటి వారందరికీ చాలినటువంటి రక్షణ కొరకైన యాగాన్ని చేశారు, త్యాగాన్ని బలియాగం చేశారనే సంగతిని మనం మర్చిపోకూడదు. ఇంకా పితృ పారంపర్య ఆచారాలు ఎప్పుడూ చేయకూడదని కోరుతున్నారు. ముగింపులో మనం గమనించినప్పుడు పేతురు మొదటి పత్రిక 4:5 అపోస్తుడైన పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4:5-11 మనం గమనించినప్పుడు అక్కడ ఒక సారాంశం ఏంటంటే, ఆ వచనాల సారాంశము అన్నిటి అంతము సమీపమై ఉన్నది. ఐదవ వచనంలో సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయంలో మానవ రీత్యా తీర్పు పొందినట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా స్వార్థ ప్రకటింపబడెను. కనుక అన్నిటి అంతము సమీపమై ఉన్నది. 7వ వచనంలో అంటాడు అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారి, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి, ప్రేమ అనేక పాపములను కప్పున. ఆ తర్వాత వచనాలు చదువుకోవచ్చు. కనుక మనం ఏం చేయాలంటే లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. ద వరల్డ్ ఫ్యాషన్స్ ఆర్ పాసింగ్ అవే, లోక ఆశలన్నీ గతించిపోతున్నాయి. కనపడేటటువంటి ప్రతి కృత్యము లయమైపోతుంది. భూమి మీద మనం చాలాసార్లు బంగారం మీద విపరీతమైన ఆశ పెంచుకుంటాం, బిడ్డల మీద విపరీతమైన, స్థిరచరాస్తుల మీద విపరీతమైన ఆశలు పెట్టుకుంటాము. మొన్న గడిచినటువంటి సమావేశాల్లో శుక్రవారం నాడు మొన్న జరిగినటువంటి సమావేశంలో ప్రియులు మహేష్ గారు చెప్పారు, స్థిరచరాస్తులు ఆస్తులు అమ్మేసి ఖాళీ అయిపోయి మనము రిక్తులం అయిపోయి దేవుని యొక్క పని చేయాలి అనే ప్రేరణ మేము పొందుకున్నాం. కనుక ఈ పూట మనకు ఇవ్వబడిన దిద్దుబాటు సమయంలో లేకపోతే ధ్యాన సమయంలో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి చోట దైవ వ్యతిరేకమైన ఈ ఆలోచన పని లేదా విశ్వాసిగా పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత లోకమును తిరిగి మరలా ఈ జీవితంలోని వస్తున్న సందర్భంలో లేకపోతే ఇంకా నామకార్థంగానే బ్రతుకుతూ రక్షణానుభవంలోనికి రాకుండా వచ్చిన బాప్తీసం అనుభవం లేకుండా ఒకవేళ బాప్తీసం పొందిన స్థితిలో ఉన్నవారు బల్లలో అపవిత్రంగా చేతులు వేస్తున్న ఏ విధమైన వెనుకబాటులు ఉన్నా ఒకటే గుర్తు పెట్టుకోవాలి, గతించిన కాలం చాలు, వదిలేసేద్దాం. తెలుసుకొని బుద్ధి తెచ్చుకొని వదిలేసేద్దాం. పవిత్రంగానే జీవించటానికి మనము ఈ విశ్వాస జీవితంలో అడుగులు ముందుకు వేద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుదురు గాక. ఆమేన్. అందరికి వందనాలు.
ప్రైజ్ లార్డ్ సార్. ఎంతో శ్రేష్టమైన వర్తమానాన్ని మాకు అందించిన సార్కి వందనాలు చెల్లించుకుంటున్నాను. గతించిన